ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, పెద్దలార, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు ప్రశ్నోత్తరాలుగా శ్రీ కృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. దానిలో ఎన్నో విషయాలు చర్చించారు. గ్రంథాలు చాలామంది దగ్గర ఉండి ఉండవచ్చు, కానీ చదవడంలోనో లేక తీరికలు లేకపోవడంలోనో ఏదైనా కారణాల చేతనో చాలామంది గ్రంథాన్ని చదవలేకపోవచ్చు. ఏదైనా కొంత కైంకర్యంగా వారి విషయంలో న్యాయం దాసుడు పొందాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించాం. అది నేటికి 70 భాగాలు పూర్తయింది. ఈనాడు 71వ భాగం ప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అడియన్ రామానుజదాసన్ రానాయన, వింటున్నావు కదా, రోజు చెప్పేది అర్థమవుతున్నాయా? అడియన్ అడియన్ అర్థమవుతున్నాయి, కానీ ఎప్పటికప్పుడు ఇంకా వివరణ బాగా తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక ఎదుగుతుంది. అడియన్, సరే చెప్పు, నీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడ చెప్తే అక్కడ నిదానంగా వివరించుకుంటూ వెడదాం. అదే అడియన్, నిన్న మీరు జాయతే, ఉపజాయతే, అభిజాయతే, సంజాయతే అనే పదాలు ఉన్నాయి అన్నారు. వాటన్నిటికీ ఒకే అర్థమైతే ఇన్ని రకాల ఉపసర్గాలు వాడక్కర్లేదు అని అన్నారు మీరు. ఆ విషయం కొంచెం అర్థం కాలేదు, కొద్దిగా వివరిస్తారా స్వామి అని అంటూ 1139వ ప్రశ్న ప్రారంభమవుతుంది ఇవాళ. అలాగే చెప్తాను మరి, సంజాయతే అన్న చోట సమ్యకు జాయతే చక్కగా కలుగుతుంది అని అర్థం. అభిజాయతే అన్న చోట అభిత సర్వత అన్ని చోట్ల, అభిత సర్వత అన్నిట అంతటా అని కూడా అర్థం కలుగుతుంది. అడియన్, సరిగ్గా అర్థం కాలేదు అడియన్. అరే, నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండానే మధ్యలో అడుగుతూ ఉంటే అలాగే ఉంటుంది మరి, వరుసగా విను అడియన్. అడియన్, అలాగే అలాగే సరే చెప్పండి అడియన్. ఇదివరకు మనం చేసిన కర్మల వలన మనస్సులో కోట్లాది సంస్కారాలు పేరుకుపోయి ఉంటాయి. వాటిలో కొన్ని కొన్ని ఆయా సందర్భాల్లో అనేక కారణాల వల్ల ఉద్బుద్ధమవుతూ ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరస గంధ విషయాల్లో ఆ సంస్కారాలు దేనికైనా చెందవచ్చు. ఉద్బుద్ధమైన సంస్కారాలు ఆలోచనని రేకెత్తిస్తాయి. ఒకే విషయం కేంద్రంగా ఆలోచనలు నడుస్తూ ఉంటే అదొక ధ్యానం అవుతుంది. విషయాలను అలా ధ్యానించగా ధ్యానించగా ఆ విషయాల మీద సంగం కలుగుతుంది. అంటే మరింతగా ఆలోచించాలనే ప్రీతి కలుగుతుంది అడియన్. ప్రీతి కలిగిందనే విషయం తనకు కూడా తెలియకపోనే పోవచ్చు, ఇతరులకు తెలియనే తెలియదు. ఇది దాసుడికి అర్థమైంది. ఇక్కడి నుంచి దేవరవారు కొనసాగిస్తే బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా గ్రహించావు. ఇక విను, సంఘం కలిగిన తర్వాత ఆలోచనలు మరింత పెరిగిపోతాయి. దాంతో ఈ సంఘం స్థితి కామం స్థితిగా మారిపోతుంది. ఆ మార్పు ఎంత సహజంగా జరిగిపోతుందంటే నీరు పల్లానికి ప్రవహించినంత సులువుగా జారిపోతుందన్నమాట. అందుకే సంఘాత్ కామ సంజాయతే సమ్యక్ జాయతే అన్నారు అడియేన్. కామం అంటే కామక్రోధ లోభాలుగా ఉండే అరిషడ్ వర్గము ఒకటేనా? అల్లా అనుకున్నా నువ్వు తప్పులేదు, కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియపరచదలిచినటువంటి విషయం అంతకన్నా ముఖ్యమైంది. ఒక విషయం మీద సంగం కలుగగా కలుగగా ఇక ఆ విషయాన్ని అనుభవించకుండా ఉండలేని స్థితి వచ్చేస్తుంది. ఆ దశనే కామం అన్నారు ఇక్కడ. ఓహో అడియేన్, అవును నిజమే, సినిమాకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకోగా అనుకోగా ఇంకా ఎలాగైనా వెళ్ళి తీరాలనే పట్టుదల వచ్చేస్తుంది, వెళ్లకుండా ఉండలేని స్థితి వచ్చేస్తుంది. అదన్నమాట కామం అంటే. నేనేమో ఇంతవరకు కామం అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే లాలస అని అనుకుంటున్నాను అడియేన్. అది కూడా అనవచ్చు, కానీ ఇక్కడ ఆ ప్రస్తావనకి సందర్భం లేనే లేదు. కామదశకు వచ్చి ఆ కోరిక నెరవేరిపోతే బాధ లేదు, కానీ అన్ని సమయాల్లోనూ అన్ని కోరికలు తీరిపోవు కదా. తన కోరికకి అడ్డు వచ్చిందనుకో, అప్పుడింకా అది ఏమవుతుంది, క్రోధం కింద మారిపోతుంది. అడియేన్, మరి దీనినే కదూ అభిజాయతి అన్నారు. కోపం వస్తే ఎవరి వలన వచ్చిందో వారి మీదే కాక చుట్టుపక్కల ఉన్న అందరి మీద చూపించేస్తాం మనం. అందుకే అప్పుడు అభిజాయతే అభితః జాయతే సర్వతః జాయతే అన్నారు. అబ్బా అడియన్, చాలా చక్కగా ఉంది. రామాయణంలో రామచంద్రమూర్తి కూడా మనుష్య స్వభావాన్ని లోకానికి తెలియచెప్పడానికి కాబోలు సీతాదేవి కనిపించకపోయేసరికి ఆమెను ఎత్తుకుపోయిన వారి మీద మాత్రమే ఆగ్రహించడం కాకుండా లోకమంతటిని నాశనం చేసేస్తానని సిద్ధపడిపోయాడు కదా స్వామి. లక్ష్మణుడు ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమోనో. రాముల వారి వరకు అంత దూరము అక్కర్లేదు, మనకే తెలుస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో కోపం వచ్చినా అందరి మీద కస్సు బుస్సు అంటూనే ఉంటాం కదా. అడియేన్ అడియేన్, క్రోధ దశ వచ్చిన తర్వాత సమ్మోహం కలుగుతుంది అన్నారు కదా స్వామి, ఈ సమ్మోహం అంటే ఏంటి స్వామి? చెప్తాను, కానీ ఇంకో తమాషా చూడు. మోహం కలుగుతుందని అనకుండా సమ్మోహం కలుగుతుంది అన్నారు. అలాగే దీని తర్వాత దశలో భ్రమ కలుగుతుంది అని అనకుండా విభ్రమ కలుగుతుంది అన్నారు. ఆ పై దశలో నశ్యతి అనడానికి ఇంకా ప్రణశ్యతి అన్నారు. గమనించావా ఇవన్నీ శ్లోకాల్లో? అవును సుమాండి, నిజమే. అంతేకాదు స్వామి, ఇంతవరకు జాయతే కలుగుతుంది పుడుతుంది అన్నమాట అది కాస్త భవతి అవుతోంది అని మారిపోయింది. అంటే నువ్వు అర్థం తెలుసునా నీకు? ధ్యాన దశ నుంచి సంగం, సంగం దశ నుంచి కామం, కామం దశ నుంచి క్రోధం కలుగుతున్నప్పుడు అంతో ఇంతో ప్రయత్నం చేసి ఈ చైన్ ఆపగలమేమో, కానీ క్రోధ దశ నుండి మాత్రం దశల మార్పును అంటే జారిపోవడాన్ని మరీ ఆపడం సాధ్యం కాదు. అలాగా స్వామి, మరి సమ్మోహం అంటే ఏమిటి స్వామి? అవివేకం, ఇది యుక్తము ఇది అయుక్తము అని విడదీసి చూడలేని దశ అది. అందుకే ఎలా ప్రవర్తిస్తాడో ఇక బొత్తిగా మనం చెప్పలేము. అడియన్ స్వామి, ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారు? కోపం వచ్చిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకని ప్రవర్తిస్తుంటారు అడియన్? దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం అంటే సమ్మోహమే కారణం. ఒక బెలూన్ని తీసుకొని గాలిని ఊదామనుకో పెద్దదవుతుంది, ఇంకా ఎక్కువగా గాలి ఊదామనుకో అది కాస్త టప్పుమని పేలిపోతుంది. అన్ని బెలూన్లలోనూ ఒకే చోట పేలదు, ఏ బెలూన్లో ఎక్కడ దాని చర్మం పలచగా ఉంటుందో అక్కడ పేలిపోతుంది. అలాగే క్రోధం వచ్చిన వాడికి కలిగే అవివేకం తమాషాగా ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోవడంతో ఏ ఇంద్రియం మీద వాడికి పట్టు తక్కువగా ఉంటుందో ఆ ఇంద్రియం దగ్గర నుంచి ఆ వివేకం బయటపడిపోతుంది. అడియన్ అడియన్, అంటే ఇప్పుడు వాగింద్రియం మీద పట్టు తక్కువైతే ఏం మాట్లాడుతున్నాడో అనే విచక్షణ కోల్పోతాడు, ఆ విచక్షణ కోల్పోయి మాట్లాడతాడన్నమాట. అందుకే కాబోలు కోపం వచ్చిన వారిలో కొంతమందికి కళ్ళు ఎర్రబడతాయి, ఇంకొంతమందికి వణుకొస్తుంది, చెమటలు పోస్తాయి, ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. అంతేనా అడియన్? మరి తర్వాత దశ ఎలా ఉంటుంది? విను మరి, సమ్మోహాతు స్మృతి విభ్రమ కదూ అని చెప్పారు శ్లోకంలో. ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్న వీడు ఈ దశకి వచ్చేసరికి దాన్ని మర్చిపోతాడు. ఇంద్రియాలే వీడిని వశపరుచుకుంటాయి, వీడి స్మృతి కాస్త భ్రష్టమవడమే. అడియేన్. స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ అని వచ్చింది కదా, దాని అర్థం ఎట్లా ఉంటుంది అడియేన్? బుద్ధి అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానం, ఇలా చేస్తాను అని నిర్ణయించుకోవడం. ఆ బుద్ధి నాశనమైపోతుంది ఇప్పుడు అని దానికి అర్థం. అడియేన్ అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక క్రమం అర్థమైంది అడియేన్. ఆత్మదర్శనం కావాలి అంటే ఇంద్రియజయం కావాలి, ఇంద్రియజయం కావాలి అని అంటే ఆత్మదర్శనం కావాలి అనే సమస్యని పరిష్కరించడానికి ఇంద్రియాలని కొంతవరకు జయించి నా యందు భారముంచు, నేను నీకు ఆత్మదర్శనాన్ని కలిగిస్తాను అనే 61వ శ్లోకం తర్వాత వచ్చే 62, 63 శ్లోకాల్లో ఇంద్రియ జయం సంపాదించాలని ప్రయత్నించేవాడికి ఎదురయ్యే కష్టాలను వివరిస్తూ సంగం, కామం, క్రోధం, స్మృతిభ్రంశం, బుద్ధినాశం అనే వరసలో వీడు పతనమవుతాడు అని చెప్తున్నారన్నమాట. అంతేనాడియన్, చెప్పడం నువ్వు బాగానే ఉంది, సరిపోయింది, కానీ చిన్న మార్పు. ఇంద్రియ జయం కోసం తనంత తాను ప్రయత్నించేవాడికే ఈ కష్టాలు, భగవంతుడి మీద భారం ఉంచిన వాడికి కాదు. అంటే 61వ శ్లోకం పాటించని వారికి వచ్చే ఇబ్బందులే 62, 63 శ్లోకాల్లో చెప్పారు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు కదా, నశించని వస్తువే కదా ఆత్మ. అవును, నశించిపోవడం అంటే లేకుండా అయిపోవడం కాదు, లేనట్లు అయిపోవడం. అంటే ఇక ఆత్మదర్శనం తనకి కలగకపోవడం అని అర్థం. మరి అడియని, ప్రణశ్యతి అంటే సరి అయిన అర్థం ఎలా? నశ ఆదర్శనే అని కదా సంస్కృత ధాతువు. వాస్తవ స్వరూపం కనపడకపోవడం అని దాని అర్థం. ఆహా, అడియని, దేహ సంబంధం వలననే కదా కనపడకపోవడం అనేది. ఆ దేహ సంబంధం వదలాలనే ఇంద్రియ జయానికి ప్రయత్నం. కానీ భగవంతుని యందు భారం ఉంచినవాడు ఒక విధం, భగవంతుని యందు భారం ఉంచనివాడు తిరిగి మళ్ళీ ఈ సంసారమే ప్రాప్తిస్తుంది అని గ్రహించాలి. ఇది పరితార్థం. అడియేన్ అడియేన్, ఏది ఏమైనప్పటికీ ఈ శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలనే విషయాలను ధ్యానించడంతో ఈ ఇబ్బందులు కనుక మరి ఆ పని మానితేనే ప్రయోజనం రాగలదు. అంతేనాడియన్? అవును, సరిగ్గా అదే విషయం. ఇప్పుడు మనం ఈ 64వ శ్లోకంలో వస్తుంది. అడియన్ అడియన్, దాసోహం అడియన్, చాలా చక్కగా వివరించారు అని అంటూ స్వామివారి రచన గ్రంథంలో 38 భాగాలు పూర్తయ్యాయి. రేపటి రోజున 39వ భాగం ప్రారంభిద్దాం. అంటే 1,156 ప్రశ్నలు పూర్తయ్యాయి. 1,157వ ప్రశ్నతో మళ్ళీ స్వామివారి అనుగ్రహ భాషణాన్ని విందాం. భగవద్గీత శ్లోకాలకి ఇంత చక్కటి వివరణ అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందాలకి అనేక విధములుగా దాసోహాలు సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆ స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి అని తెలియజేసుకుంటూ, అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.